శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 38వ అధ్యాయము 6వ రోజు పారాయణము మంగళవారము. గత అధ్యాయములలో బాబాగారి చావడి ఉత్సవము వర్ణించితిమి. ఈ అధ్యాయములో మనము బాబా వంట పాత్ర మొదలగు వారిని గురించి చదివేదము. తొలిపలుకు. ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి, ప్రపంచమంతటికి సంతోషమును ప్రసాదించితివి, భక్తులకు మేలు కలుగజేసితివి, నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి, నిన్ను శరణుజొచ్చిన వారిని ఉదార స్వభావుడగుటచే వారిని పోషించి రక్షించావు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు, వారికి మేలు చేయుట కొరకు నీవవతరించావు. పవిత్రాత్మయను ద్రవసారమును బ్రహ్మము అనేది అచ్చులో పోయగా దాని నుండి యోగులలో అలంకారమగు సాయి బయల్పడ్డాడు. ఈ సాయి ఆత్మారాముడే. స్వచ్ఛమైన దైవికానందమునకు వారు పుట్టినిల్లు. జీవితేచ్ఛలన్నీయు పొందినవారై వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తులు చేసిరి. యుగ యుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసియున్నవి. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపరయుగములో యజ్ఞము, కలియుగములో దానము చేయవలెనని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. దానములన్నింటిలో అన్నదానమే శ్రేష్టమైనది. మధ్యాహ్న సమయానికి భోజనము దొరకనిచో మనము చాలా బాధపడేదము. అట్టి పరిస్థితులలో ఇతర జీవులు కూడా అట్లే బాధపడును. ఈ విషయము తెలిసి ఎవరైతే బీదలకు ఆకలితోనున్న వారికి భోజనము పెట్టెదరో వారే గొప్పదాతలు. తైత్తిరీయోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది, ఆహారమే పరబ్రహ్మ స్వరూపము, ఆహారము నుండియే సమస్త జీవులు ఉద్భవించినవి, చచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారములో ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నం మన ఇంటికి ఎవరైనను అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనము పెట్టుట మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలగునవి ఇచ్చునప్పుడు కొంత విచక్షణ కావలెను. కాని ఆహార విషయములో అట్టి ఆలోచన అనవసరము. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నము ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనము పెట్టవలెను. కుంటి, గ్రుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలెను. మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవికలరు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము. అన్నదానము లేకున్నచో ఇతర దానములు ప్రకాశించవు. ఎట్లన చంద్రుడు లేని నక్షత్రముల వలె, పతకము లేని కంఠహారము వలె, పించము లేని కిరీటము వలె, కమలము లేని చెరువు వలె, భక్తి లేని భజన వలె, కుంకుమ బొట్టు లేని పుణ్యస్త్రీ వలె, బొంగురు కంఠము గలవాని పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచించవు. అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్లే అన్ని పుణ్యములలో అన్నదానమెక్కువ. బాబా ఆహారమునెట్లు తయారు చేసి పంచిపెట్టుచుండెనో చూచెదము. బాబా కొరకు చాలా తక్కువ భోజనం కావలసి ఉండేది. అదియు కొన్ని ఇళ్ల నుండి భిక్షాటనము చేసి తెచ్చుకునేది వారని ఇదివరకే తెలుసుకున్నాం. ఏనాడైనా అందరికీ భోజనము పెట్టవలెనని బాబా నిశ్చయించుకున్న మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాటులన్నీ వారే స్వయంగా చేసేవారు. ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడరు, ఎవరికీ బాధ కలుగ చేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగునవి అన్నీ నగదునిచ్చి కొనేవారు. వారే విసిరేవారు. మసీదు ముందున్న ఖాళీ స్థలము మధ్యలో పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రలో కొలత ప్రకారము నీళ్లు పోసి పెట్టేవారు. వారి వద్ద వంట పాత్రలు రెండు గలవు. ఒకటి పెద్దది, సుమారు 100 మందికి సరిపోనట్లుగా వండగలము. రెండవది చిన్నది, 50 మందికి మాత్రమే సరిపోతుంది. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు, మరొకప్పుడు మాంసపు పలావు వండేవారు. ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకునప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోకి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంట పాత్రలో వేసేవారు. పదార్థములు చాలా రుచిగా నుండుటకు ఎంత శ్రమ తీసుకొనవలెనో అంత శ్రమను పడేవారు. అప్పుడప్పుడు అంబలి వండెడివారు, అనగా జొన్నపిండిని నీళ్లలో ఉడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండేవారు. భోజన పదార్థములతో పాటు ఈ అంబలిని కూడా అందరికీ కొంచెం కొంచెంగా పెట్టేవారు. అన్నము సరిగా ఉడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కఫినీని పైకెత్తి చేతిని నిర్భయంగా మరుగుచున్న డేగిసాలో పెట్టి కలిపేవారు. వారి ముఖమునందు భయచిహ్నములు గాని చేయి కాలునట్లు గాని కనిపించడిది కాదు. వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌల్వీచే అరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మహల్సాపతికి తాత్యాకు ప్రసాదంగా పంపించిన పిమ్మట మిగతా దానిని బీదవాండ్రకు దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టేవారు. బాబా స్వయంగా తన చేతులతో తయారు చేసి స్వయంగా వడ్డించగా భోజనము చేసిన వారు నిజంగా ఎంత పుణ్యాత్ములు, ఎంత అదృష్టవంతులు! బాబా తన భక్తులందరికీ శాకాహారము మాంసాహారము ఒకే రీతిగా పెట్టుచుండెనా అని ఎవరికైనా సందేహం కలగవచ్చు. దీని జవాబు సులభము, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టివారికి ఆ వంట పాత్రలోనిది పెట్టేవారు. మాంసాహారులు కానివారు ఆ పాత్రను కూడా ముట్టనీయరు. వారి మనసులలో దీనిని తినుటకు కోరిక కూడా కలగనిచ్చేవారు కారు. గురువుగారేదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా అని యోచించు శిష్యుడు నరకమునకు పోవునని రూఢీ కలదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించేవారు. దీనికొక ఉదాహరణ. ఒక ఏకాదశి నాడు దాదా కేల్కర్కు కొన్ని రూపాయలిచ్చి కొరల్బాకు పోయి మాంసము కొని తెమ్మని చెప్పారు బాబా. అతడు నిస్సందేహంగా బయలుదేరాడు. ఇతడు సనాతనాచార పరాయణుడగు బ్రాహ్మణుడు, ఆచారవంతుడు. సద్గురువుకు ధనము, ధాన్యము, వస్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదనియు, కావలసినది అక్షరాలా గురువు ఆజ్ఞను పాటించుడే అని, గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటే అని, ఇది ఏ నిజమైన దక్షిణ అని, దీనివలనే గురువు సంతృప్తి చెందెదరని అతనికి తెలియను. కనుక దాదా కేల్కరు దుస్తులు ధరించి బజారుకు బయలుదేరాడు. కాని బాబా అతనిని వెంటనే పిలిచి తానే స్వయముగా పోవలదని, ఇంకెవరునైనా పంపమని చెప్పారు. అతడు పాండు అనే నౌకరును పంపాడు. వాడు బయలుదేరుట చూచి బాబా వారిని కూడా వెనుకకు పిలిపించి ఆనాడు మాంసము వండుట మానుకొన్నారు. ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ను పిలిచి పొయ్యి మీద ఉన్న పలావు ఉడికినదో లేదో చూడమన్నారు. కేల్కర్ దానిని పరీక్షించకయే సరిగా ఉన్నదని జవాబిచ్చాడు. అప్పుడు బాబా, నీవు కళ్ళతో దానిని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, సరిగా ఉన్నదని ఎట్లు చెప్పితివి? మూత తీసి చూడుము అంటూ బాబా అతని చేతిని పట్టుకుని మరుగుచున్న డేగిసాలో పెట్టారు. ఆ తర్వాత ఇట్లన్నారు, నీ చేయిని తీయుము, నీ ఆచారము ఒక పక్కన పెట్టి తెడ్డుతో తీసి కొంచెము ప్లేటులో వేసి సరిగా ఉడికినదా లేనిదా తెలుసుకొనుము అన్నారు. తల్లి మనస్సున నిజమైన ప్రేమ జనించినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చుచున్నప్పుడు దానిని కౌగులించుకుని ముద్దు పెట్టుకొనును. అట్లనే బాబా కూడా కన్నతల్లివలి దాదా కేల్కరును ఈ విధంగా గిల్లారు. నిజముగా ఏ యోగి గాని గురువు గాని తన శిష్యునకు నిషిద్ధాహారము తిని చెడిపొమ్మని చెప్పడు. ఈ విధంగా బాబా పలావు వండుట 1910వ సంవత్సరం వరకు జరిగేది. పూర్వము చెప్పిన రీతిగా దాసుగను బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రంలో వెల్లడి చేశాడు. ఆ ప్రాంతం నుండి ప్రజలు తండోపతండాలుగా శిరిడీకి వచ్చుచున్నారు. కొలది దినాలలో శిరిడీ ఒక పుణ్యక్షేత్రమయ్యింది. భక్తులు అనేక రకాల ఆహారాలను బాబాకు నైవేద్యం పెడుతున్నారు. వారు తెచ్చిన పదార్థాలు ఫకీరులు బీదలు తినగా ఇంకనూ మిగిలిపోయేవి. నైవేద్యమునెట్లు పంచిపెట్టడివారో చెప్పుటకు ముందు బాబాకు శిరిడీలోని దేవాలయములందును అందు ఉన్న దేవతల యందును గల గౌరవమును చాటెడు నానాసాహెబ్ చందోర్కరు కథ తెలుసుకుందాం. ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని మహమ్మదీయుడని చెప్పుకుంటారు. నిజంగా బాబా ఏ జాతికి చెందినవారు కారు. వారెప్పుడు పుట్టిరో, ఏ జాతి యందు పుట్టిరో, వారి తల్లిదండ్రులు ఎవరో ఎవరికీ తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు గాని మహమ్మదీయుడు గాని కారు. వారు మహమ్మదీయులైనచో మసీదులో ఎప్పుడూ దుని నెట్లు మండనిత్తురు. అచ్చోట తులసి బృందావనము ఎట్లు ఉండును, శంఖము లూదుటకు ఎట్లు ఒప్పుకుందురు, గంటలను మ్రోయించుటకెట్లు సమ్మతింతురు, సంగీత వాయిద్యములను ఎటుల వాయించనిత్తురు, హిందువుల మత ప్రకారము షోడశోపచార పూజలను ఎటుల జరగనిత్తురు. అట్లని వారు మహమ్మదీయులైనచో వారి చెవులకు కుట్లు ఎలా ఉండును, గ్రామములోని హిందూ దేవాలయములన్నింటినీ ఏల మరమ్మత్తు చేయించిరి. బాబా హిందూ దేవాలయములను దేవతలను ఏమాత్రము అగౌరవించినను ఉరుకునేవారు కారు. ఒకనాడు నానాసాహెబ్ చందోర్కర్ తన షడ్డుగుడగు బీనీవాల్యాతో సిరిడీకి వచ్చాడు. బాబా వద్ద కూర్చుని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి, నా సావాసము ఇన్నాళ్లు చేసియూ నిట్లేల చేసితివి అని గర్జించారు. నానాసాహెబ్ మొదట దీనిని గ్రహించలేకపోయాడు. కనుక అదేమిటో వివరించవలసిందిగా బాబాని ప్రార్థించాడు. కోపరుగావు నుండి సిరిడీకి ఎట్లు వచ్చితివని బాబా అతనిని అడిగారు. నానాసాహెబ్ వెంటనే తన తప్పు గ్రహించాడు. సాధారణంగా సిరిడీకి పోవునప్పుడు నానాసాహెబ్ కోపర్గాంలో దిగి దత్తదర్శనం చేసుకునేవాడు. కానీ ఈసారి తన బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతనిని కూడా వెళ్ళనీయక ఆలస్యమైపోతుందని చెప్పుచూ తిన్నగా సిరిడీ చేరాడు. ఇది అంతయో బాబాకు తెలియజేయుచు తాను గోదావరిలో స్నానము చేయనప్పుడు ఒక ముల్లు పాదములో గుచ్చుకుని తనను చాలా బాధ పెట్టినని చెప్పాడు. బాబా అది కొంతవరకు ప్రాయచిత్తమే అనుచు ఇక మీదట జాగ్రత్త అని హెచ్చరించారు. ఇక నైవేద్యం ఎటులు పంచిపెట్టెడి వారో చూచెదము. హారతి పిమ్మట భక్తులందరికీ ఊదీతో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన తర్వాత బాబా మసీదులోనికి పోయి నింబారు వైపు వీపు పెట్టి కూర్చునుచుండిరి. కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చుంటారు. నైవేద్యము తెచ్చిన భక్తులు పళ్ళెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదీకై కనిపెట్టుకుని బయట నిలుచుంటారు. అన్ని రకాల ప్రసాదాలు బాబాకు వచ్చేవి. పూరీలు, మండిగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజ, పరమాన్నము మొదలగునవన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందుంచేవారు. బాబా దీనిని దైవమునకు అర్పించి పావనము నడిచేవారు. అందులో కొంత భాగము బయట కనిపెట్టుకుని ఉన్నవారికి పంచి తక్కినది బాబాకు అటూ ఇటూ రెండు వరుసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినేవారు. శ్యామ నానాసాహెబ్ నిమోన్కర్ వడ్డించువారు. వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచువారు. వారా పనిని అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేసేవారు. తిన్నట్టి ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువును కలుగుజేయుచుండేది. అది అట్టి రుచి ప్రేమ శక్తి కలిగిన ఆహారము. అది సదా శుభ్రమైనది, పవిత్రమైనది. ఒకనాడు హేమాడ్ పంత్ మసీదులో అందరితో కలిసి కడుపు నిండా భోంచేశాడు. ఆ సమయంలో బాబా అతనికొక గిన్నెడు మజ్జిగ త్రాగమని ఇచ్చారు. ఆ మజ్జిగ తెల్లగా చూచుటకు ఇంపుగా ఉన్నది. కాని అతని కడుపులో ఖాళీ లేదు. కొంచెము పీల్చగా అది మిక్కిలి రుచిగా ఉన్నది. అతని గుంజాటనము కనిపెట్టి బాబా అతనితో ఇట్లన్నారు, దానినంతయూ త్రాగము, నీకిక మీదట అట్టి అవకాశము దొరకదు అన్నారు. అతడు వెంటనే దానినంతయూ త్రాగెను. బాబా పలుకులు సత్యబయ్యెను. ఏలన త్వరలోనే బాబా మహాసమాధి చెందిరి. శ్రోతలారా, హేమాడ్ పంతుకు మనము నిజంగా నమస్కరించవలెను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదంగా త్రాగెను. కాని మనకు కావలసినంత అమృతాన్ని బాబా లీలల రూపంగా ఇచ్చెను. మనము ఈ అమృతమును గిన్నెలతో త్రాగి సంతృప్తి చెంది ఆనందించదముగాక. శ్రీ సాయినాథాయ నమః. 38వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 39వ అధ్యాయము. ఈ అధ్యాయములో భగవద్గీత యందుగల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థమున్నది. కొందరు బాబాకు సంస్కృతము తెలియదనియు, అది నానాసాహెబ్ చందోర్కర్ చెప్పినదనియు అనుటచే హేమాడ్ పంత్ 50వ అధ్యాయములో ఈ సంగతిని విశదీకరించాడు. రెండు అధ్యాయములోనూ ఒకే విషయం ఉండుటచే రెండునూ ఇందులో పొందుపరచడమైనది. తొలి పలుకు: చిరిడి పవిత్రమైనది, ద్వారకామాయి పావనమైనది. ఎందుకనగా శ్రీ సాయి అచటనే నివసించుచు, తిరుగుచు, మసలుచు తుదకు అక్కడనే మహాసమాధి పొందారు. సిరిడి గ్రామ ప్రజలు ధన్యులు. వారు సర్వకార్యములను బాబా నెరవేర్చుచున్నారు. బాబా వారి కొరకే చాలా దూరము నుండి అచ్చటకు వచ్చారు. మొదట సిరిడి చాలా చిన్న గ్రామము. సాయిబాబా అచ్చట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చింది. తుదకది పవిత్రమైన యాత్రాస్థలమయ్యింది. సిరిడిలోని స్త్రీలు కూడా ధన్యులే. బాబా యందు వారి భక్తి నిస్సంశయంగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానము చేయునప్పుడు, విసురునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు, తదితర గృహకుచ్చములు చేయునప్పుడు పాడుచుండేవారు. వారి భక్తి, ప్రేమలు, పావనములు. వారు చక్కగా పాటలు పాడేవారు. ఆ పాటలు విన్నవారికి మనశ్శాంతి కలుగజేసేవి. బాబా చెప్పిన అర్థము: బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారుండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమునకు బాబా చక్కని అర్థాన్ని నానాసాహెబ్ చందోర్కర్కు బోధించి ఆశ్చర్యాన్ని కలగజేశాడు. ఈ విషయమును గూర్చి బివి దేవ్ గారు వ్రాసినారు. వారు స్వయముగా నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులు తెలుసుకున్నటచే ఆ వృత్తాంతము ఈ దిగువనివ్వబడింది. నానాసాహెబ్ చందోర్కర్ వేదాంతాన్ని బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానాలతో చదివి ఉన్నందున తన పాండిత్యానికి గర్వించేవారు. బాబాకు ఈ విషయం గాని సంస్కృతం గాని తెలియదని అతని అభిప్రాయం. అందుకే ఒకనాడు బాబా అతని గర్వమణిచారు. ఆ తొలి రోజులలో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయములు తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడేవారు. బాబా దగ్గర నానా కూర్చుని వారి కాళ్లను ఒత్తుతూ నోటిలో ఏదో గుణుగుకునిచున్నారు. అప్పుడు బాబా: నానా, ఏమి గొణుగుచున్నావు? నానా, సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను. బాబా: ఏ శ్లోకము? భగవద్గీతలోనిది. గట్టిగా చదువుము అని బాబా కోరగా నానాసాహెబ్ చందోర్కర్ భగవద్గీతలో 4వ అధ్యాయము 34వ శ్లోకాన్ని ఈ క్రింది విధంగా చదివెను. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శనః. ఆ శ్లోకాన్ని వినగానే బాబా: నానా, అది నీకు బోధపడినదా అని అడిగారు. అందుకు నానా: బోధపడినది అని చెప్పగా బాబా: నీకు తెలిసినచో నాకు కూడా వివరించి చెప్పుము అన్నారు. అందుకు నానా: బాబా, దాని తాత్పర్యమిది. సాష్టాంగ నమస్కారము చేయుట అనగా పాదములపై బడుట, గురుని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకొనుము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము గలవారు అనగా పరబ్రహ్మమును తెలిసిన వారు ఆ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఈ అర్థాన్ని వినగానే బాబా: నానా, శ్లోకము యొక్క తాత్పర్యమక్కరలేదు. ప్రతిపదార్థము, వ్యాకరణము మరియు దాని అర్థాన్ని తెలియజేయి అని కోరాడు. అప్పుడు నానా ప్రతి పదానికి అర్థం చెప్పాడు. బాబా: నానా, ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో చాలునా? నానా, ప్రణిపాతమను పదమునకు ఇంకొక అర్థము నాకు తెలియదు బాబా. ప్రణిపాతమనగా సాష్టాంగ నమస్కారమని నాకు తెలియను నానా. బాబా: పరిప్రశ్న అనగానేమి? అందుకు నానా: ప్రశ్నలడుగుట. బాబా: ప్రశ్న అనగానేమి? నానా: అదే, అనగా ప్రశ్నించుట. పరిప్రశ్న ఎన్నను ప్రశ్న ఎన్నను ఒక్కటే అయినచో వ్యాసుడు పరి ఎను ప్రత్యయమును ప్రశ్నకు ముందేలా ఉపయోగించను. వ్యాసుడు తెలివి తక్కువవాడా? అది వినగానే నానా: పరిప్రశ్న ఎను మాటకు నాకితర అర్థమేమియో తెలియదు. అది వినగానే బాబా చిరునవ్వుతో: నానా, సేవ అనగా ఎట్టిది? నానా అందుకు: ప్రతిరోజు మేము చేయుచున్నట్టది అన్నారు. బాబా అట్టి సేవ చేసిన చాలునా? అందుకు నాన్న, సేవయన్ను పదమునకింకను వేరే అర్థమేమి గలదో నాకు తోచుటలేదు బాబా అన్నాడు. అందుకు బాబా, రెండవ పంక్తిలోని ఉపదేక్షింతితే జ్ఞానం అని దానిలో జ్ఞానమను పదము ఉపయోగించకుండా ఇంకొక పదాన్ని ఉపయోగించగలవా అనగా, నాన్న అజ్ఞానము అనే పదాన్ని ఉపయోగించవచ్చు అని బదులిచ్చాడు.